51వ అధ్యాయం. భక్తత్రయ వృత్త కథనం. ముగ్గురు భక్తుల కథ చెప్పటం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. భక్తులకు ఆధారమైనవారు, గీతార్థాన్ని స్పష్టం చేసి చెప్పగలవారు, మనసులో సంకల్పించిన వాటన్నిటినీ సాధ్యం చేసివ్వగలవారు గురుశ్రేష్ఠులు అయిన సాయినాథ, నాపై మీ కృపామృత రసధారలు కురిపించండి. వేడిమిని పోగొట్టటానికి మలయపర్వతం మీద చందనవృక్షాలు మొలకెత్తుతాయి, లేక జగత్తులోని జనులందరికీ సుఖాన్నివ్వటానికి మేఘశకలం అవనిపై అలవోకగా వర్షాన్ని హర్షంతో కురిపిస్తుంది, లేదా దేవతలను పూజించటానికై వసంత ఋతురాగాలకు ప్రసూనాలు ప్రఫుల్లితమవుతాయి, లేదా శ్రోతల సంతుష్టి కోసం దృష్టాంత రూపంలో కథామాలిక ప్రభవిస్తుంది. అలాంటి ఈ సాయి చరిత్ర వింటే శ్రోతలు, వక్త ఇద్దరూ పునీతులవుతారు. అది వినటం వల్ల చెవులు పవిత్రమవుతాయి, దాన్ని గానం చేయటంతో నోరు పవిత్రమవుతుంది. గడచిన అధ్యాయంలో గీత 4వ అధ్యాయంలోని తద్విద్ధి ప్రణిపాతేన అన్న 34వ శ్లోకాన్ని నిరూపిస్తున్నప్పుడు, అజ్ఞానం దూరమైతే జ్ఞానం తనంత తాను ఎలా ప్రకటమవుతుందో చెప్పబడింది. భగవద్గీత చివరి 18వ అధ్యాయంలో 72వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానులు అర్జునుడితో, ఇప్పటి వరకు అయిన నిరూపణతో నీ మోహం దూరమైందా అనే స్పష్టంగా ప్రశ్నించారు, కానీ జ్ఞానం కలిగిందా అని అడగలేదు. కచ్చిదేతచ్చితం పార్థ త్వాయైకాగ్రేణ చేతసః కచ్చిద జ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. ధనంజయ, నువ్వు దీన్ని మనసునేకాగ్రం చేసుకొని వింటున్నావు కదూ, నీ అజ్ఞానమనే మోహం ఇప్పుడు బాగా నశించింది కదూ. అలాగే అర్జునుడు కూడా, నా మోహం ఇప్పుడు దూరంగా పలాయనమైంది అని ఒప్పుకుంటాడు. జ్ఞానం ప్రాప్తించింది అని అనడు, మోహం నశించింది అంటాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధాత్వ ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అర్జునుడంటాడు, ఓ అచ్యుత, మీ కృపతో నా మోహం నశించింది, నా కర్తవ్యం నాకు గుర్తొచ్చింది, నా సందేహం పటాపంచలైంది, నేను సావధానుణ్ణైనాను, ఇప్పుడు మీరు చెప్పినట్లు నేను నడుచుకుంటాను, అంటే యుద్ధం చేస్తాను. మోహమంటే అజ్ఞానం. చూడ్డానికి మాత్రం రెండు శబ్దాలు కనిపిస్తాయి, కానీ అర్థంలో మాత్రం అవి అసలు వేరు కావు. ఇది గీతార్థాన్ని అవగాహన చేసుకున్న వారికి తెలుస్తుంది. 11వ అధ్యాయం మొదట్లో కూడా అర్జునుడు శ్రీకృష్ణుడితో, యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ, మీరు నాకేం చెప్పారో దాంతో నా మోహం దూరమైంది అనే చెప్తాడు. ఇప్పటి ఈ కొత్త అధ్యాయంలో మొదట కీర్తిశేషులు కాకాసాహెబ్ దీక్షితిని బాబా షిరిడీకి రప్పించి ఎలా కూచోపెట్టారో ఆ అద్భుత సంఘటనను స్పష్టంగా చర్చిద్దాం. అతనికి షిరిడీతో రుణానుబంధం, సాయితో దృఢ సంబంధానికి ఈ సంఘటన నిమిత్త కారణం ఎలా అయిందో దాన్నిప్పుడు మొదటి నుంచి పూర్తిగా వినండి. కాకాసాహెబ్ గురించి ఎన్నో సంగతులు చిన్నా పెద్ద అందరికీ తెలుసు, కానీ అతను మొదట షిరిడీ ఎలా వచ్చాడో అందరికీ తెలియదు. పూర్వజన్మ సుకృతం వల్ల పరమేశ్వరుడి కృపాదృష్టి ప్రసరిస్తుంది. తరువాత దానివల్లే సద్గురువుతో కలయిక ఏర్పడి శిష్యుడికి ఆత్మానుభవం అవటం వల్ల కలిగే ఆనందం ప్రాప్తిస్తుంది. కాకాసాహెబ్ కథతో పాటు ఈ అధ్యాయం మరి ముగ్గురి కథలను వర్ణిస్తుంది. ఇందులోని ముగ్గురి భక్తుల పుణ్యయోగాన్ని వింటే శ్రోతల మనసులకి సంతోష తుషార బిందువులు చిరుజల్లై కురుస్తాయి. పారమార్థికాన్ని పొందటానికి వేరే కోటానుకోట్ల ఉపాయాలు చేసినప్పటికీ సద్గురు కటాక్ష వీక్షణాలు పడకుండా పరమార్థం వచ్చి ఒళ్ళోవాలదు. ఈ విషయానికి సంబంధించిన కమనీయ గాథను వింటే శ్రోతల మనస్సుల్లోని కోరిక ఈడేరి వారి మనోప్రాంగణంలో తమ శ్రేయస్సును సాధించుకోవటంపై ప్రీతి ఉత్పన్నమై అది అలా అలా పెరిగిపోతుంది. అత్యంత పవిత్రమైన ఈ అధ్యాయం గురుభక్తులకు తృప్తి కలిగిస్తుంది. శ్రోతలు తమ శ్రేయస్సు కోసం దీన్ని మనసుని ఏకాగ్రం చేసి వినాలి. కాకాసాహెబ్ అన్న పేరుతో ప్రసిద్ధి చెందిన కీర్తిశేషులు హరిసీతారాం దీక్షిత్ను సాయిభక్తులు ప్రేమాదరాలతో గుర్తు చేసుకుంటూ ఉంటారు. బహుశ్రుతుడైన అతని గత చరిత్ర వృత్తాంతం రసిక శ్రోతలను ఆనంద వీచికలతో అలరిస్తుంది. కనుక వినటానికి ఉత్సాహం వరకలు వేసే భావిక భక్తుల సంతోషం కోసం దాన్ని నేను చెప్తున్నాను. క్రీస్తు శకం 1909 సంవత్సరానికి ముందు సాయి అనే పేరు గురించి తెలియనైనా తెలియనివాడే ఆ తరువాత సాయికి పరమ ప్రసిద్ధ భక్తుడైనాడు. విశ్వవిద్యాలయంలో శిక్షణ అయిపోయి ఎన్నో సంవత్సరాలు గతించాక ఓసారి నానాసాహెబ్ చాందోర్కర్ లోనావళకు వచ్చాడు. దీక్షిత్ అతనికి పాతమిత్రుడు. వాళ్లు కలిసి ఎన్నో సంవత్సరాలైంది. వాళ్లు ఒకరినొకరు కష్టసుఖాలను వెళ్ళబోసుకున్నారు. లండన్లో బండెక్కుతుంటే కాలు జారి దీక్షిత్ కాలికి దెబ్బ తగిలింది. ఎన్ని ఉపాయాలు చేసినా అది ఉపశమించలేదు. అలా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సహజంగా ఆ బాధ గురించిన ప్రస్తావన వచ్చింది. నానా మనసుకి ఆ విషయంలో శ్రీ సాయిబాబా సాయం చేస్తారని అనిపించింది. అతను దీక్షిత్తో ఇలా అన్నాడు, కాలి కుంటితనం పూర్తిగా నయమవ్వాలని నీ మనసులో ఉందా? అయితే నా గురువు దర్శనానికి వెళ్దాం పద. తరువాత నానా ఎంతో అద్భుతమైన విషయాలు చెప్పాడు. సాయిబాబా గురించిన సమాచారాన్ని, ఆ మహానుభావుడి గొప్పతనాన్ని ఆనందంతో దీక్షిత్కి చెప్పాడు. నా వారు ఎంత దూరంలో ఉన్నా, సప్తసముద్రాల కవతల ఉన్నా సరే నేను వాళ్లని పిచ్చుక కాలికి దారం కట్టినట్లు వెంటనే లాక్కుంటాను అని బాబా ఎప్పుడూ అంటుండేవారు. అతనితో ఇంకా స్పష్టం చేస్తూ నానా ఇలా అన్నాడు, మనం ఒకవేళ బాబాకి చెందినవాళ్లం కాకపోతే ఆయన వైపుకి మనలను లాక్కోరు. మీకు ఆయన దర్శనం కూడా అవదు. బాబా దగ్గర ముఖ్యమైన గుర్తు ఇదే. మీ అంతట మీరు అక్కడికి పోలేరు. సరే, అలా ఆ వర్ణన విన్న దీక్షిత్ మనసుకి తృప్తి కలిగింది. అతను నానాతో, నేను వచ్చి బాబా దర్శనం చేసుకుంటాను. నా కాలి నొప్పి అనగా ఎంత, దేహమంతా నాశనమైనా పర్వాలేదు. కాలి నొప్పి ఎన్నాళ్ళున్నా సరే దాని గురించి నాకు చింతలేదు. మీ గురువుగారి దర్శనానికి నేను పోతాను. అది కూడా ఎంతో శ్రేష్టమైన మోక్షసుఖాన్ని పొందటం కోసమే వెళ్తాను. ఐహిక సుఖం గురించి నా మనసులో కాస్తైనా ఇచ్చలేదు. దాన్ని నేను అడుగను. బ్రహ్మ తప్ప నిజమైన సుఖం లేదు. అదే గొప్ప అమూల్యమైన సుఖం. నేను మీ గురు సేవకుణ్ణవుతాను. అది కేవలం ఆ అమూల్యమైన సుఖం కోసమే. నా కాలి కుంటితనం అలా ఉండని, దాని గురించి నాకేం బాధలేదు. కానీ నా కుంటి మనసు బాగవ్వాలి. ఇదే నా ప్రార్థన. సాధన చేసి చేసి నేనెంతో అలసిపోయాను. కానీ నా మనసు స్థిరంగా ఉండటం లేదు. స్వాధీనం చేసుకుందామంటే అది నాకు తెలియకుండానే జారిపోతోంది. మనసుని స్వాధీనం చేసుకోవటానికి ఎంత దక్షత ఉన్నప్పటికీ కన్నుగప్పి అది పారిపోతుంది. మనసుకి ఆశ్చర్యం కలుగుతోంది. అయినా నానా, మీ గురువుని నేను మనసారా దర్శనం చేసుకుని నా మనసుకున్న అవిటితనం పోగొట్టమని ప్రార్థిస్తాను అన్నాడు. ఈ నాశవంతమైన శారీరక సుఖ విషయంలో ఉదాసీనంగా ఉంటూ అత్యంత శ్రేష్టమైన శాశ్వత సుఖంపై కోరిక ఉండే అలాంటి భక్తుల పారమార్థికాన్ని సాధింపచేయటమంటే బాబాకెంతో ఉల్లాసం. లెజిస్లేటివ్ సభ, ఆ కాలంలోని లా మండలి లేదా లా కౌన్సిల్ అంటే ప్రస్తుతపు విధానసభ లేదా రాజ్యసభ, ఎలక్షన్ గురించిన విషయమే అందరి నోళ్లలో నానుతోంది. అన్ని చోట్ల ప్రతివాళ్ళు ఆ పనిలో మునిగిపోయి ఉన్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ ఎన్నికల్లో తను ప్రజల ఓట్లను పొందటానికి ప్రచారం పనిలో మిత్రులను కలుస్తూ అనుకోకుండా అహ్మద్నగర్ వచ్చాడు. కాకాసాహెబ్ మిరీకర్ అనే పేరుగల అక్కడి ఒక అధికారితో దీక్షిత్కి బాగా పరిచయముంది. అతని ఇంట్లో దీక్షిత్ హాయిగా దిగాడు. అదే సమయంలో అహ్మద్నగర్లో జరిగే గుర్రాల ప్రదర్శన పనిలో అనేక రకాలుగా జనులు నిమగ్నమై ఉన్నారు. కోపర్గాం రెవెన్యూ అధికారి బాలాసాహెబ్ మిరీకర్ కూడా ఆ ప్రదర్శన కోసం అహ్మద్నగర్కి వచ్చాడు. దీక్షిత్ వచ్చిన పనంతా అయిపోయింది. అతనికి ఇప్పుడు షిరిడీకి తను ఎలా వెళ్ళాలి, తనతో పాటు ఎవరొస్తారు అన్న ఆలోచన వచ్చింది. అక్కడి పనేమో అయిపోయింది. అతనికి షిరిడీ దారి కళ్ళెదుట కనిపించసాగింది. సాయిబాబా దర్శనం చేసుకోవాలన్న ధ్యాస ఒక్కటే అతనికి పట్టుకుంది. నాతో పాటు ఎవరొస్తారు, బాబా దగ్గరకు నన్నెవరు తీసుకెళ్తారు, ఆయన పాదాలపై ఎవరు పడేస్తారు అన్న ఆలోచనే అతన్ని ఒక్కలా బాధపెట్టసాగింది. ఎన్నికల పని అయిపోయాక షిరిడీకి ఎలా వెళ్ళాలి అన్న చింత దీక్షిత్లో మిగిలిపోయింది. దాని గురించి మిరీకర్తో అతను గొప్ప ఉత్సాహంతో చెప్పసాగాడు. కాకాసాహెబ్ మిరీకర్, అతని కొడుకు బాలాసాహెబ్ మిరీకర్ ఇద్దరూ దీక్షిత్ వెంట ఎవరు వెళ్ళాలి అన్న విషయంపై చర్చించుకోసాగారు. ఇద్దర్లో ఎవరో ఒకరు వెళ్తే మరొకరి సాయం అవసరముండదు. ఇద్దర్లో ఖచ్చితంగా ఎవరు వెళ్ళాలి అన్న విషయం గురించి వాళ్ళు ఆలోచించారు. మానవుల కల్పన ఇలా ఉంటే ఈశ్వరుడి ఆలోచన మరో రకంగా ఉంది. దీక్షిత్ షిరిడీ వెళ్లే విషయంలో అనుకోకుండా మరొక సంఘటన జరిగింది. ఇటువైపు దీక్షిత్ అలా కలవరపడిపోతుంటే మరోవైపు తన భక్తుడి ప్రబల ఇచ్ఛ చూసి కారుణ్యంతో కరిగిపోయిన సాయి సమర్థులు ఏం చేశారో చూడండి. దీక్షిత్ అలా చింతతో విచారిస్తూ కూర్చున్నప్పుడు అహ్మద్నగర్కి మాధవరావు వచ్చాడు. అది అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగింది. మాధవరావు కతని మామగారు అహ్మద్నగర్ నుంచి, మీ అత్తగారికి బాగా సుస్థి చేసింది, వెంటనే భార్యని తీసుకువచ్చేయమని టెలిగ్రామ్ పంపాడు. టెలిగ్రామ్ రాగానే భార్యాభర్తలిద్దరూ తయారైపోయి బాబా ఆజ్ఞ లభించగానే వారిద్దరూ చితళి స్టేషన్కి వెళ్లారు. 3 గంటల రైలు దొరికింది. వాళ్ళిద్దరూ అహ్మద్నగర్ చేరుకున్నారు. గుర్రబ్బండి వెళ్ళి ఇంటి ముందాగగానే ఇద్దరూ కిందికి దిగారు. ఇంతలో అదృష్టవశాత్తు నానాసాహెబ్ పాన్షే, అప్పాసాహెబ్ గద్రే గుర్రాల ప్రదర్శన గురించి అదే మార్గంలో వెళ్తున్నారు. అనుకోకుండా మాధవరావు బండి నుంచి దిగటం కనిపించి వారికెంతో ఆశ్చర్యం కలిగింది. వారి ఆనందానికి పట్టపగ్గాలు లేవు. వారు మనసులో ఇలా అనుకున్నారు, చూడు, అదృష్టవశాత్తు బాబా సన్నిహితుడు మాధవరావు షిరిడీ నుంచి వచ్చాడు. దీక్షిత్ని షిరిడీ తీసుకెళ్లేందుకు ఇంతకన్నా మంచి తోడు ఎవరు? అప్పుడు వారిద్దరూ మాధవరావుని కాకేసి పిలిచి ఇలా అన్నారు, మిరీకర్ దగ్గరికి కాకాసాహెబ్ దీక్షిత్ వచ్చాడు, మీరు వెళ్ళి బాబా లీలను చూడండి, దీక్షిత్ మాకు పాత స్నేహితుడు, మీ రాకతో అతనికెంతో సంతోషం కలుగుతుంది. ఆ ప్రకారంగా మాధవరావుకి వీడ్కోలిచ్చి పాన్షే గద్రేలు ఈ విషయాన్ని దీక్షిత్కి చెప్పారు. అది విని అతని చింత దూరంగా పారిపోయింది. మనసుకెంతో సంతోషం కలిగింది. మాధవరావు మామగారింటికి వెళ్ళి చూసినప్పుడు అత్తగారి ఆరోగ్యం కుదుటపడింది. అప్పుడతను కొద్దిపాటి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఇంతలో మిరీకర్ నుంచి అతనికి కబురొచ్చింది. కబురు పెట్టిన వారిపై గౌరవంతో ఎండ చల్లబడ్డాక మాధవరావు దీక్షిత్ని కలిసేందుకు వెళ్ళాడు. అతన్ని కలవటం ఇతనికదే మొదటిసారి. బాలాసాహెబ్ మిరీకర్ అతన్ని దీక్షిత్కి పరిచయం చేశాడు. అప్పుడు వారిద్దరూ రాత్రి 10 గంటల రైలుకి షిరిడీకి వెళ్లేందుకు ప్రయాణం నిశ్చయమైంది. అలా నిశ్చయించుకున్న తర్వాత జరిగిన అద్భుతాన్ని చూడండి. బాలాసాహెబ్ మిరీకర్ అక్కడున్న బాబా ఫోటోపై ఉన్న తెరను తొలగించాడు. ఆయన్ని పూజ్య త్రినేత్రుడైన శంకరుడిగా భావించి ప్రేమతో పూజించే బాబాకి గొప్ప భక్తుడైన మేఘుడు బాబా ఛాయాచిత్రాన్ని అద్దం పగిలిందన్న కారణంతో బాగు చేయించటానికి బాలాసాహెబ్ మిరీకర్తో పంపించాడు. అలా అది అహ్మద్నగర్కి ముందే వచ్చేసింది. ఆ చిత్రమే బాగై బట్టతో కప్పబడి దీక్షిత్ కోసం ఎదురుచూస్తూ మిరీకర్ హాల్లో ఉంది. గుర్రాల ప్రదర్శన అయిపోయి బాలాసాహెబ్ తిరిగి రావటానికి ఇంకా కొద్ది సమయం పడుతుంది. కనుక ఆ చిత్రాన్ని షిరిడీకి తీసుకెళ్లే బాధ్యత మాధవరావు మీద పెట్టబడింది. తెరను తొలగించి ఆ చిత్రాన్ని విప్పి మాధవరావుకి అప్పగించి బాబా సాన్నిధ్యంలో షిరిడీ వరకు సుఖంగా వెళ్ళు అన్నాడు. అందాలొలికే ఆ ఛాయాచిత్రం మొదట కళ్లలో పడగానే ఆనందించిన కాకాసాహెబు నమస్కరించి దాన్నలా చూడసాగాడు. ఆ విచిత్ర సంఘటనతో అనుకోకుండా రమ్యమైన ఆ పవిత్ర సాయి సమర్థుల ఛాయాచిత్రాన్ని చూడటంతో దీక్షిత్ కళ్ళు ఆశ్చర్యంతో రెప్పవాల్చటం మర్చిపోయాయి. ఎవరి దర్శనం చేసుకోవాలని మనసులో కోరిక పెట్టుకున్నాడో ఆయనకి చెందిన ఈ మూర్తీభవించిన చిత్రం దారిలోనే కనిపించినందుకు దీక్షిత్లో ఆనందాల హరివిల్లులు వెల్లివిరిశాయి. ఆ ఫోటో కూడా షిరిడీ నుంచి కాకాసాహెబ్ మిరీకర్ ఇంటికి రావటం, అదే సమయంలో దీక్షిత్ అక్కడ ఉండటం, ఆ యోగమంతా నిజంగా విచిత్రమే కదూ. దీక్షిత్ మనసులో కలిగిన భావాలను నిజం చేయటం కోసం ఆ ఛాయాచిత్రం మిషతో సాయి సమర్థులే మిరీకర్ ఇంటికి వచ్చారు. లోనావాణాలో నానాని కలిసి అతనితో మాట్లాడినప్పుడే అక్కడే సాయి సద్గురుని ఆకర్షణకు కలయికకు బీజం నాటబడింది. లేకపోతే షిరిడీ నుంచి ఈ చిత్రం అదే సమయంలో అక్కడికెందుకు రావాలి? అంతసేపు అక్కడ ఆ చిత్రం ఆచ్ఛాదించబడి ఎందుకుండాలి? సరే, అలా నిశ్చయించుకున్న తర్వాత ఆ చిత్రాన్ని తీసుకున్న మాధవరావు దీక్షిత్లకి ఆనంద సౌరభం తీగలుగా సాగి మనసులను పెనవేసుకుంది. ఇద్దరూ బయల్దేరారు. భోజనమయ్యాక అదే రాత్రి వారిద్దరూ స్టేషన్కెళ్లారు. 2వ తరగతి టిక్కెట్టు తీసుకున్నారు. 10 గంటలైంది. రైలు బండి శబ్దం వచ్చింది. రైలు బండి స్టేషన్లోకి రాగానే 2వ తరగతి బోగి బాగా నిండిపోయి కిటకిటలాడుతూ కనిపించింది. అది చూసి వారిద్దరికీ ఎంతో చింత పట్టుకుంది. మరి సమయం కూడా కొంచెమే ఉంది, అప్పుడేం చేయాలో తోచలేదు. ఆ రద్దీని చూసి మనం వెనక్కి తిరిగి వెళ్ళి షిరిడీకి రేపు వెళదాం అని వారిద్దరూ నిశ్చయించుకున్నారు. ఇంతలో అక్కడ అనుకోకుండా దీక్షిత్ ఎరుగున్న బండి గార్డు కనిపించాడు. అతను వారిని మొదటి తరగతిలో నిశ్చింతగా కూర్చునేందుకు ఏర్పాట్లు చేశాడు. బండిలో కూర్చున్న మీదట ఇద్దరూ బాబా గురించి హాయిగా మాట్లాడుకున్నారు. మాధవరావు కథలనే మధుర సుధా జలపాతాన్నే కురిపించాడు. శ్యామా శబ్దధనుసు దీక్షిత్ మనసులో ఆనంద సాగరాలను సృష్టించింది. ఆ ప్రకారంగా దార్లో ఎంతో సుఖంగా సమయం ఇట్టే గడిచిపోయింది. బండి కోపర్గాం చేరుకోగానే వారిద్దరూ ఆనందామృతంలో తేలిపోతూ కిందికి ఉరికారు. అదే సమయంలో నానాసాహెబ్ చాందోర్కర్ని స్టేషన్లో అనుకోకుండా చూసిన దీక్షిత్ ఆనందం అలలై మనసంతా ఆక్రమించింది. వాళ్లు ఒకరినొకరు కలుసుకున్నారు. నానాసాహెబు కూడా బాబా దర్శనం చేసుకోవటానికి షిరిడీ బయలుదేరాడు. అనుకోకుండా కలిగిన ఆ యోగం చూసి ముగ్గురికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. అప్పుడు వాళ్ళు ముగ్గురు గుర్రబ్బండి చేసుకుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ అక్కడి నుంచి బయలుదేరారు. దారిలో గోదావరి నదిలో స్నానం చేసి షిరిడీ చేరుకున్నారు. తరువాత సాయిబాబా దర్శనం కాగానే దీక్షిత్ మనసు ద్రవించింది. కనుల కొలనులు అశ్రువులతో నిండిపోయాయి. ఆత్మజ్ఞానం అవగానే కలిగే కమనీయానురాగ ఆనందాశ్రువులు వరదల వెల్లువై వచ్చాయి. అప్పుడు సాయిబాబా అతనితో స్పష్టంగా ఇలా అన్నారు, నేను కూడా నీకోసం ఎదురుచూస్తూ నిన్ను కలవటానికి శ్యామను సరాసరి అహ్మద్నగర్కి పంపించాను. అది విని దీక్షిత్కి శరీరం గగుర్పొడిచింది. కంఠం పూడుకుపోయింది. మనసు తుషారశీతల సుఖం సృష్టించే ఇంద్రధనస్సులతో పరిపూర్ణమైంది. దేహమంతా ముచ్చమటలు పోశాయి. శరీరం సూక్ష్మంగా కంపించింది. చిత్తవృత్తి ఆధ్యాత్మిక వెన్నెలవాన కురిపించే ఆత్మానందంలో లీనమైంది. కళ్ళు అత్యంత ఆనందంలో నిండిపోయి అరమోడ్పులయ్యాయి. ఈరోజు నా దృష్టికి సాఫల్యత కలిగింది అని అతను బాబా చరణాలను కౌగలించుకున్నాడు. మనసు ధన్యత చెందినట్లనిపించింది. అతని ఆనందం అంబరాన్ని చుంబించింది. తరువాత ఎన్నో సంవత్సరాలు గడిచాయి. సాయి చరణాల్లో నిష్ట కలిగింది. మమతల మధురామృతాన్ని పంచే సాయి కృపను పొందాడు. తన దేహాన్ని ఆయన సేవలో నియోగించాడు. అన్ని రకాలుగా చక్కటి సేవను చేయటం కోసం వాడా కూడా నిర్మించాడు. షిరిడీలో మళ్లీ మళ్లీ ఎన్నో రోజులు అలా ఉండిపోయాడు. ప్రేమ సుమగంధ మాధురీధారలు కురిపించే సాయి మహిమను పెంచాడు. సారాంశం చెప్పాలంటే, సాయిబాబా తన భక్తులకు విశ్రాంతిస్థానం. ఆయన వారికి ఎంతో సుఖాన్నిచ్చేవారు. ఆయన్ని దర్శించాలని కోరుకున్న వారి కోరికను ఆయన నెరవేర్చేవారు. ఇదైతే ఇప్పటికీ బాబా మహాసమాధి తరువాత 72 సంవత్సరాల తరువాత కూడా భక్తులకు అనుభవంలోకి వస్తోంది. షిరిడీకి వెళ్లటంలో, బాబా సమాధిని దర్శించటంలో మొదట ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ తరువాత బాబా కృపతో అవన్నీ అసంకల్పితంగా దూరమవుతాయి. వీటి గురించి భక్తులకు కలిగే అనేక అనుభవాలను శ్రీ సాయిబాబా సంస్థానం వారి సాయిలీల మాసపత్రికలో మనం చదువుతూనే ఉన్నాం. చంద్రుడి చకోరాలు, అది చంద్రకిరణాల మీద తన భుక్తిని గడుపుకుంటుందని అంటారు. ఎన్నో ఉంటాయి, కానీ చకోరానికి చంద్రుడొక్కడే. అదేవిధంగా తల్లికి పిల్లలు ఎందరున్నా ఆ పిల్లలందరికీ తల్లి ఒకటే. సూర్యుడికి తెల్ల కలువలు, అవి సూర్యోదయంలో వికసించి సూర్యాస్తమయంలో ముడుచుకుంటాయి. ఎన్నో ఉంటాయి, కానీ కలువ కన్నెలకు సూర్యుడొక్కడే. అదేవిధంగా మీకు భక్తులు అపారంగా ఉంటారు, కానీ వారికందరికీ శ్రేష్ఠుడైన గురువు తండ్రి మీరొక్కరే. మేఘానికి ఆతురతతో తన కోసం ఎదురుచూసే చాతక పక్షులెన్నో ఉంటాయి, కానీ చాతక పక్షులకి మేఘం మాత్రం ఒకటే ఉంటుంది. అలాగే సాయికి భక్తులు ఎందరో ఉంటారు, కానీ వారికి తల్లి తండ్రి ఆయనొక్కరే. ఆయన్ని సద్భావంతో సహజంగా శరణు వెళ్లేవారి పరువును నిలిపి గొప్ప ప్రేమతో ఆయన వాళ్ల కార్యాన్ని సిద్ధింపచేస్తారు. అది ఇప్పటికీ కూడా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఈ జగత్తులో జీవించి ఉన్న ప్రాణులకి చివరికి మరణం వస్తుంది. కాని సాయిబాబా దీక్షిత్కి మీతులా విమానాతూన్ ఘేవున్ జాయిన్, నేను నిన్ను విమానంలో తీసుకుపోతాను అన్న విశ్వాసాన్నిచ్చారు. సాయిబాబా మాట ఇచ్చినట్లే అదేవిధంగా నోరారా సాయి గుణగానాన్ని చేస్తున్నప్పుడు దీక్షిత్కి మరణం వచ్చింది. దాన్ని నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. రైలు బండిలో మేమిద్దరం ఒకే బల్లమీద కూచుని ఉన్నప్పుడు ఒకరితో ఒకరం సాయి సమర్థుల లీలలను చెప్పుకుంటూ అందులో లీనమై ఉన్నప్పుడు ఒక్క క్షణంలో అతను విమానం ఎక్కాడు. దీక్షిత్ ఆ సమయాన్ని చక్కగా సార్థకం చేసుకున్నాడు. నా భుజంపై తలా నించి అతను అనుకోకుండా విమానమెక్కాడు. అపరిమితమైన అమరత్వపు సుఖాన్ని పొందాడు. శరీరానికి ఎటువంటి మరణవేదన లేదు, కఫం లేదు, బాధ లేదు. మాట్లాడుతూ మాట్లాడుతూ అందరూ చూస్తుండగా అతని శరీరం నిశ్చలమైంది. ఆ ప్రకారంగా మానవత్వపు పాత్ర భూమికను వదిలేసి అతను తన ఆత్మలో తన ప్రాణజ్యోతిని కలిపాడు. సాయి విమాన మార్గంలో అంటే ఒక్క క్షణంలో స్వస్వరూపంలో అతన్ని నిలిపారు. అతను తన ఆత్మజ్యోతిని బ్రహ్మజ్యోతిలో విలీనం చేశాడు. మరణ సమయంలో దీక్షిత్ సాయి చరణాల్లో ధ్యానం పెట్టటం వల్ల అతని దేహాభిమానం పూర్తిగా కరిగిపోయింది. మనోవృత్తి తృప్తిపడింది. కనుక అతని దేహం పూర్తిగా కృష్ణార్పణమైంది. శక సంవత్సరం 1848 జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున జూలై 5వ తారీఖు 1926 కర్మభూమిని వదిలేసి దీక్షిత్ బ్రహ్మపదవిని చేరుకున్నాడు. దీక్షిత్కి దేహావసానం వచ్చిందని అనుకోండి, లేక అతని కోసం విమానం వచ్చిందని అనండి, కానీ అతను సాయి చరణాల్లో లీనమైనాడు అన్న విషయం మాత్రం ఎవరికైనా అంగీకారమే. కాకాసాహెబ్ దీక్షిత్ని సాయిబాబా విమానంలో తీసుకెళ్లారు. ఈ సంఘటన విషయంలో అవిశ్వాసం పెట్టడానికి ఏ కారణమూ లేదు. అలాంటి ఘటన ఇదివరకు సంత తుకారాం విషయంలో జరగటం ప్రసిద్ధమే. దీక్షిత్ ఏకాదశి రోజున రైలుబండిలో బాబా గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా మరణించటమంటే అతని కోసం బాబా విమానం పంపించినట్లే. దాని గురించిన అందమైన విస్తృత వివేచనం పరమపూజ్య కీర్తిశేషులు నరసింహస్వామీజీ తన లైఫ్ ఆఫ్ సాయిబాబా అన్న ఇంగ్లీషు గ్రంథం 2వ భాగంలో కాకాస్ డెత్ అండ్ సద్గతి అన్న శీర్షికలో ఇచ్చారు. దాని అనువాదం పాఠకులకు నచ్చుతుందని, ప్రబోధాత్మకంగా ఉంటుందని కింద ఇచ్చాను. భక్తుల జీవితాలకు యోగ్యమైన గతిని ఇచ్చేటప్పుడు భక్తులకున్న దాని గురించిన భావన విశేషించి శాస్త్రాలను, సామాజిక నియమాలను అనుసరించి ఉన్నప్పుడు భక్తుల తృప్తి కోసం సాయిబాబా దాని గురించిన ఆలోచనను సహజంగానే చేస్తుండేవారు. ఏకాదశి రోజున మరణించినవారు స్వర్గానికి పోతారని అందరికీ తెలుసు. కాకాసాహెబ్కి కూడా అలాంటి భావనే ఉండేది. శ్రీ సాయి సచ్చరితకు రాసిన ఉపోద్ఘాతంలో అతను అలా అని వ్రాశాడు కూడా. అందులోనూ కాశీరాం షింపే మహిల్సాపతిలకు ఏకాదశి రోజున మరణం రావటాన్ని అతను చూశాడు. అప్పుడు తనకి కూడా బాబా అలాగే ఏకాదశి రోజున మరణం ఇవ్వాలని కాకాకి కోరిక ఉండేది. మృత్యువుకి ముందు రోజు అంటే 1926వ సంవత్సరం జూలై 4వ తారీఖు రోజున రాత్రి కాకా నిత్యనియమంగా చదివే ఏకనాథ మహారాజుగారి భావార్థ రామాయణంలోని పఠనంలో సుందరకాండలోని 21వ అధ్యాయంలో గజేంద్రమోక్షం కథ వచ్చింది. ఆ తరువాత పడుకున్నప్పుడు నిద్రలో అతనికొక కలొచ్చింది. అందులో అతను అన్నాసాహెబ్ దాభోల్కర్ని సాయిబాబా కౌగలించుకోవటం చూశాడు. ఆ స్వప్నాన్ని అతను ఆ మర్నాడు అన్నాసాహెబ్కి, మాధవరావు దేశ్పాండేకి, ఇతర భక్తులకి చెప్పాడు. మర్నాడు అంటే మరణించే రోజు ఉదయం ఏకనాథ భాగవతం పారాయణంలో కూడా అతను 15వ అధ్యాయంలోని అష్టసిద్ధుల్లోని పరకాయ ప్రవేశ శ్లోకం, దానిమీద ఏకనాథ మహారాజుగారి అందమైన వివేచనను గొప్ప ప్రేమతో చదివాడు. కాసేపట్లో ఆ దేహాన్ని వదిలేసి మరొక ఉత్తమ దేహంలో ప్రవేశింపచేయించాలన్న కారణంతోనే బాబా కాకాకి శిక్షణ ఇచ్చారు. సరే, 1926 సంవత్సరం జూలై 5వ తారీఖున ఏకాదశి రోజున కాకాసాహెబ్ విల్లేపార్లే నుంచి ముంబైలోని డాక్టర్ దేశ్ముఖ్ ఆసుపత్రిలో చేర్పించిన తన కొడుకు రామకృష్ణను ఉరఫ్ బాబు, ఇతనికి నాగపూర్లో జరగబోయే ఒడుగు కథ 46వ అధ్యాయంలో 25వ ఓవీలో ఉంది, అతన్ని చూడటానికి బయలుదేరాడు. తనతో పాటు అన్నాసాహెబ్ దాభోల్కర్ కూడా బాంద్రాలో ఉన్న తన ఇంటికి వెళ్లేందుకు బయలుదేరాడు. అంతకుముందు కాకాసాహెబ్తో పాటు అతని బంగళాలో అన్నాసాహెబ్ భజన చేసి పారాయణ వింటూ కొంతసేపు ఆనందంతో గడిపాడు. వారిద్దరూ రఘునాథ టెండూల్కర్, వీరు ముగ్గురు స్టేషన్కొచ్చారు. అప్పుడు బండికి నిర్దేశించబడ్డ సమయం అయిపోయింది. కానీ ప్లాట్ఫామ్ మీదకు వచ్చాక వారికి బండి ఇంకా రాలేదని తెలిసింది. అప్పుడు వెంటనే దాన్ని పట్టుకుని వాళ్ళందరూ బండిలో ప్రవేశించారు. కాకాసాహెబ్ నోటిలోంచి, "చూడండి అన్నాసాహెబ్, బాబా ఎంత దయామయులో ఆయన బండిని ఒక్క క్షణంలో దొరికేలా చేశారు. మనం ఒక్క క్షణమైనా దానికోసం ఎదురు చూడనవసరం లేకపోయింది." తరువాత జేబులోంచి రైల్వే టైం టేబుల్ తీసి అతను దాన్ని చూస్తూ ఇలా అన్నాడు, "బాబా బండిని ఆలస్యంగా రప్పించటం వల్ల మనం దాన్ని పట్టుకోగలిగాం. లేకపోతే హతాశులమై మనం పార్లేలో నిరీక్షణతో కాలం గడపవలసి వచ్చేది. నిజంగా ఇది సాయిబాబా కృపే. ఆ ప్రకారంగా అన్నాసాహెబ్ ఎదుట కూచుని ఉన్నప్పుడు కాకాసాహెబ్కి మమతల మణిదీపంలాంటి ప్రేమపూర్వకమైన సాయిబాబా కృప గుర్తొచ్చింది. వెంటనే అతను నిద్రించినట్లు అనిపించింది దాభోల్కర్కి. అతనికి నిద్ర వచ్చి ఉంటుందనుకున్నాడు. అతను లేచి అతని వద్దకు వెళ్ళి అతని తల పట్టుకుని అతన్నిలా అడిగాడు, ఏమిటి మీకు నిద్రొస్తోందా? కానీ ఏ రకమైన జవాబు రాలేదు. దాభోల్కర్కి భయమేసింది. కాకాసాహెబు స్పృహ తప్పాడు కనుక అతను అతన్ని పడుకోబెట్టాడు. అప్పుడు కాకాసాహెబు పరిస్థితి ఆందోళనకరంగా అయిందని అతనికి తెలిసింది. వేగంగా వెళ్లే బండి స్టేషన్లను వెనకపడేస్తోంది. అన్నాసాహెబు టెండూల్కర్తో కాకాసాహెబు దేహాన్ని రైలు బోగీలోంచి కిందికి దించటానికి ఏర్పాట్లు చేస్తాడని గార్డుతో ఈ విషయం చెప్పమని చెప్పాడు. కానీ రద్దీగా ఉండటం వల్ల, వర్షం కూడా జోరుగా కురుస్తుండటం వల్ల వాంద్రా స్టేషన్లో అతను అలా చేయలేకపోయాడు. చివరికి మాహిం స్టేషన్లో దిగి గార్డుకి ఈ విషయం చెప్పాడు. గార్డు ఫోన్ చేసి పరల్ స్టేషన్లో స్ట్రెచర్ని డాక్టర్ని పిలిపించాడు. అక్కడ కాకాసాహెబ్ దేహాన్ని బండిలోంచి కిందకి దింపారు. డాక్టర్ పరీక్షించి ప్రాణం పోయిందని నిర్ధారించాడు. హఠాత్తుగా మరణం రావటం వల్ల పంచనామా వగైరాల గురించి ప్రశ్న తలెత్తింది. కానీ అదృష్టవశాత్తు డాక్టర్ నుంచి మరణ ధృవీకరణ పత్రం వెంటనే లభించింది. దేహం అన్నాసాహెబ్ స్వాధీనం చేయబడింది. అలా ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలన్న ఆలోచన ఉండని వారు అభక్తులని తెలుసుకోవాలి. ఎందుకంటే జగత్తులో కనిపించే వస్తువునివ్వటంతో రుణానికి ముక్తి కలలో కూడా అవదని గుర్తుంచుకోవాలి. చింతామణినిద్దామంటే అది నిత్యము చింతను పెంచుతుంది. అలా చేసి అచింత్య వస్తువునిచ్చేవారి రుణాన్ని తీర్చుకోవాలనుకోవటం వ్యర్థం. సరే, గురువుకి కల్పతరువును అర్పిద్దామంటే ఆ గురువు స్వయంగా నిర్వికల్ప వస్తువును ఇవ్వటంలో కుశలురు. మరి దానివల్ల రుణం నుంచి ముక్తులవగలమా? సరే, ఇప్పుడు వీటన్నిటికన్నా గురువుకి పరశువేదినిస్తే బావుంటుందనుకుంటే, పరశువు ఇనుమును నాణ్యమైన బంగారంగా మాత్రం చేస్తుంది, కానీ గురువు బ్రహ్మరసాన్ని త్రాగిస్తారు. గురువుకి కామధేనువును అర్పించి గురువు చేసిన ఉపకారాన్నించి ముక్తులమవుదామంటే ఎంతో కష్టం. ఎలాంటి ఆపేక్ష పెట్టుకొని గురువు స్వయంగా ఎలాంటి కష్టము బాధ లేనటువంటి దాన్ని ప్రసాదిస్తారు? అఖిల విశ్వంలోని ఐశ్వర్యాన్నిచ్చి గురువు రుణాన్ని తీర్చుకుందామనుకుంటే మాయతో సృష్టించబడ్డ మిథ్యా వస్తువుని మాయతో సృష్టించబడని నిజమైన వస్తువునిచ్చేవాడికే ఇస్తే అది రుణ విముక్తిని కలిగించగలదా? దేహంతో గురువుకి దృష్టి తీద్దామంటే శరీరం కేవలం నశించిపోయేదే. సద్గురువు సద్వస్తువుకి దాత. ఆయనకి మిథ్యా వస్తువులను అర్పించి ఆ రుణాన్ని తీర్చుకుందామంటే అదెన్నటికీ జరగదు. కనుక అనన్య శ్రద్ధతో సాష్టాంగ నమస్కారం చేయాలి. రుణాన్ని గుర్తుపెట్టుకొని సద్గురు పాదాలపై మస్తకం పెట్టి ఆయనకి నమస్కరించాలి. గురూపకారాన్ని నిరంతరము గుర్తుంచుకోవటమే శిష్యుని భూషణం. అందులోంచి ముక్తులవ్వాలని చూసేవారు ఆత్మసుఖాన్ని పోగొట్టుకుంటారు. ఈ కథంతా విని శ్రోతలకు తృష్ణ పెరిగింది. వాళ్ల ఉత్సాహం చూస్తుంటే ఓ చిన్న కథ చెప్పాలనిపిస్తోంది. సాధారణ సంసారుల్లాగే మహాత్ములు కూడా తమ బంధుప్రేమను వ్యక్తం చేస్తుంటారు. లేదా లోకల్లో ఆదర్శం నెలకొల్పటంలో తమకున్న అత్యంత దక్షతలో ఉన్న మర్మాన్ని తెలుపుతారు. సాయి స్వయంగా తమ భక్తులకు శ్రేయస్సు కలిగించటానికి ఆయా పాత్రల్లో తామే ఆ రూపాన్ని ధరించి పారమార్థికం గురించి శిక్షణ ఇస్తారు. దీనికి సంబంధించిన సంక్షిప్త కథను శ్రోతలు జాగ్రత్తగా వినాలి. అప్పుడు మహాత్ములు ఏమీ చెప్పా పెట్టకుండానే మరో మహాత్ముల గురించిన ఆలోచనను ఎలా తెలుసుకోగలరో తెలుస్తుంది. ఓసారి గోదావరి నదీ తీరాన ఉన్న ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరంలో ఉండే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వచ్చారు. ఈయన గొప్ప దత్తభక్తులు. ఆయన్ని టెంబే స్వామి అని కూడా అంటుంటారు. ఈయన 1855లో మాడగాంలో జన్మించారు. సావంతవాడి, సింధుదుర్గం. 1914 సంవత్సరంలో గుజరాత్లో నర్మదా తీరాన గరుడేశ్వర్ దగ్గర సమాధి చెందారు. ఆయన గొప్ప అంతర్యామి. కర్మ మార్గం పట్ల చాలా గొప్ప అభిరుచి ఉన్న వ్యక్తి. ఆయన కీర్తి అనే గంగ ధరిత్రి మీద గర్జిస్తుండిపోయింది. కర్ణాకర్ణిగా ఈ గోష్ఠిని విని నాందేడ్ పట్టణంలోని పుండలీకరావు మొదలైన భక్తులు ఆయన్ని దర్శించాలని నిశ్చయించుకున్నారు. సరే, తరువాత ఈ భక్తులు బయలుదేరి రాజమండ్రి పట్టణానికి వచ్చారు. ప్రాతకాలంలో గోదావరి తీరాన ఉన్న స్వామి దర్శనానికి వెళ్లేందుకు తయారైనారు. తెల్లవారుజామున నాందేడు బృందమంతా నోటితో స్తోత్రాలు చదువుతూ గోదావరి దగ్గరకు బయలుదేరారు. స్వామి అక్కడే నిలబడి ఉండటం చూసి బృందం ఆయనకి సద్భావంతో సాష్టాంగ నమస్కారం చేసింది. సహజంగా క్షేమ సమాచారాలు విచారిస్తున్నప్పుడు షిరిడీ ప్రస్తావన వచ్చింది. సాయిబాబా పేరు చెవుల్లో పడగానే స్వామి చేతులు జోడించి నమస్కరిస్తూ ఇలా అన్నారు, మాకు ఆయన సోదరుడు, నిష్కాములు. మాకు ఆయనంటే ఎంతో ప్రేమ. తరువాత అక్కడున్న ఒక కొబ్బరికాయ తీసుకుని పుండలీకరావుకిచ్చి ఇలా అన్నారు, మీరు షిరిడీ వెళ్ళినప్పుడు మా సోదరుడి చరణ కమలాలకు నమస్కరించి దీన్ని ఆయనకు సమర్పించండి. ఆయనకి మా నమస్కారాలు చెప్పి ఈ దీనుడిపై కృప చూపమని చెప్పండి. ఇతన్ని మరిచిపోవద్దని, ఇతని మీద ప్రేమను నిరంతరం ఇలాగే కొనసాగించమని చెప్పండి. మీరు తిరిగి షిరిడీ గ్రామానికి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకుని నా సోదరుడికి దీన్ని ఆదరపూర్వకంగా సమర్పించండి. మేము స్వాములం. ఎవరికీ నమస్కరించకూడదన్న నిబంధన మాకున్నప్పటికీ ఆ నియమాన్ని సందర్భానుసారం ఉల్లంఘించటం శ్రేయస్కరం. కనుక సాయి దర్శనం చేసుకునేటప్పుడు ఈ విషయాన్ని మర్చిపోకండి. గుర్తుపెట్టుకుని ఈ కొబ్బరికాయను సాయి చరణాలకు సమర్పించండి అన్న స్వామి మాటలు విని పుండలీకరావు ఆయన పాదాలు పట్టుకుని ఇలా అన్నాడు, స్వామి ఆజ్ఞను నేను పాటిస్తాను. స్వామి ఆజ్ఞను శిరసావహించి నేను ధన్యుణ్ణవుతాను. ఆ ప్రకారంగా స్వామికి అనన్యంగా శరణు వెళ్ళి పుండలీకరావు అక్కడ్నుంచి తిరిగి నాందేడు వచ్చాడు. స్వామి సాయిబాబాను సోదరులు అన్నారు, అది అబద్ధమా? యావజ్జీవమాగ్నిహోత్రం జుహూయాత్, జీవించి ఉన్నంతవరకు అగ్నిహోత్రం అంటే ఉదయము సాయంత్రము అగ్నికి ఆహుతులిచ్చి దాన్ని సతతము రక్షించాలన్న వ్రతాన్ని పాటించటం. ఈ వేదవచనాన్ననుసరించి బాబా వ్యవహరించేవారు. జనులు దాన్ని ధుని అంటారు. అది బాబా ఎదుట నిత్యము రాత్రింబవళ్ళు వెలుగుతూ ఉంటుంది. ఇది బాబా వ్రతం. చిత్తశుద్ధిని కలిగించి పరమాత్మను ప్రాప్తింపచేయగల అందరికీ పూజ్యమైన అగ్నిహోత్రాది కర్మలలాంటి సాధనలను లోకంలో ఆదర్శం నెలకొల్పటం కోసం బాబా చేసేవారు. శ్రీ వాసుదేవానంద సరస్వతి కూడా యతి, సన్యాసి. అలాగే అగ్నిహోత్ర వ్రతస్థులు కూడా. మరి ఆయన సాయిబాబాని సోదరుడని ఊరికే అనలేదు. తరువాత నెలైనా నిండకుండానే తన 4 మిత్రులను తీసుకుని పుండలీకరావుకి సాయిబాబా దర్శనం చేసుకోగల యోగం పట్టింది. తనతో పాటు రకరకాల పళ్ళు మొదలైన వాటిని తీసుకుని గుర్తుపెట్టుకుని ఆ కొబ్బరికాయ కూడా తీసుకుని అందరినీ వెంటబెట్టుకుని ఆనందంగా శాంతంగా సాయిబాబా దర్శనానికి బయలుదేరారు. మన్మాడు స్టేషన్లో దిగినప్పుడు దాహమవటం వల్ల కోపర్గాం బండికి కొంచెం ఆలస్యముందని ఒక చిన్న కాలువ దగ్గరకు వెళ్లారు. పరగడుపున నీళ్లు తాగితే ఆరోగ్యం చెడిపోతుందని వాళ్లలో ఒకరు ఫలహారం చేయటానికి అటుకుల పొట్లాన్ తెచ్చారు. నోట్లో అటుకులు కొద్దిగా వేసుకున్నప్పుడు అవి బాగా కారంగా అనిపించాయి. కొబ్బరి లేకుండా అటుకులు తినటం కష్టమై అటుకులు తీసుకురావటం వృధా అయినట్లనిపించింది. అప్పుడు ఒకడు వారందరితో ఇలా అన్నాడు, నాకు ఒక ఆలోచన వచ్చింది, కొబ్బరికాయ కొట్టి అటుకుల్లో కలిపితే అప్పుడు అటుకులు రుచిగా ఉంటాయి. కొబ్బరికాయ అనగానే అది వచ్చింది. ఇక ఆలస్యమెందుకు? అటుకుల్లో కలపగానే అటుకులు రుచికరంగా అయ్యాయి. అవి తిని అందరూ నీరు త్రాగారు. కానీ కొబ్బరికాయ ఎవరిదన్న ఆలోచన ఎవరికీ కలగలేదు. ఆకలి ఎంత బాధ పెట్టిందంటే అందరూ ఆ విషయం పూర్తిగా విస్మరించారు. సరే, తరువాత తిరిగి స్టేషన్లోకి వెళ్ళి కోపర్గాం బండిలో కూర్చున్న తరువాత పుండలీకరావుకి కొబ్బరికాయ గుర్తొచ్చింది. షిరిడీ సమీపానికి రాగానే పుండలీకరావులో కలవరం చెలరేగింది. ఎందుకంటే శ్రీ వాసుదేవానందుల కొబ్బరికాయ పొరపాటున అటుకుల్లో కలిసిపోయింది. అలా కొబ్బరికాయను పగలగొట్టినట్లు తెలిసి పుండలీకరావు ఎంతో కంగారు పడ్డాడు. అతని దేహం గజగజ ఉణికిపోయింది. మహాత్ముడి పట్ల అపరాధం జరిగిందని అతనికి దుఃఖం పెల్లుబికి ఇలా అనుకున్నాడు, ఎంత మహాపాపం చుట్టుకుంది నాకు. ఇప్పుడు ఆ స్వామి శాపం నా తలకి చుట్టుకుంటుంది. స్వామి ఆజ్ఞను శిరసా వహిస్తానని నేవాగిన వాగుడంతా వ్యర్థమైపోయింది. కొబ్బరికాయకు అలాంటి గతి పట్టింది. చూస్తూ చూస్తుండగా మోసం జరిగిపోయింది అని పుండలీకరావు చిత్తం దిగ్భ్రాంతి చెందింది. అతనిలా ఆలోచించసాగాడు, ఇప్పుడు బాబాకేమివ్వాలి, ఆయనకెలా నచ్చజెప్పాలి, ఆయనకి నా ముఖం ఎలా చూపించాలి, కొబ్బరికాయను పోగొట్టు కూర్చున్నాను కదా నేను. సాయి చరణాలకు సమర్పించవలసింది ఫలహారమైపోవటం చూసి పుండలీకరావు ఖిన్నుడై ఇలా అనుకున్నాడు, మహాత్ములకి అవమానం జరిగింది, బాబా కొబ్బరికాయ అడిగితే అందరికీ తల కొట్టేసినట్లవుతుంది, ఎందుకంటే మర్మాడి దగ్గర దాన్ని ఫలహారం చేశారు కదా, అందుకు వాళ్ల మనసుల్లో బాధ ఉంది, కొబ్బరికాయ దగ్గర లేదని చెప్పాలంటే సిగ్గేస్తోంది, అబద్ధం చెప్దామన్నా కుదరదు, కారణం సాయి మహారాజు సర్వసాక్షి. సరే, సాయి దర్శనం చేసుకుని ఆ బృందం సంతోషించింది. వారి కళ్ళు ఆనందాశ్రువులతో నిండిపోయాయి. అందరి ముఖాలు వికసించాయి. మనం రాత్రింబవళ్ళు తంతు తీగల్లేకుండానే సందేశాలు పంపిస్తాం. సాంకేతికంగా ప్రగతి సాధించామని అభిమానంతో ఆ విషయాన్ని గొప్పగా ప్రదర్శిస్తాం. కానీ దానికోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి స్తంభాలు పాతవలసి వస్తుంది. ఈ మహాత్ములకి మాత్రం అలాంటి సాధనాలు అవసరం లేదు. మనసులతోనే వాళ్ళు సందేశాలు పంపిస్తారు. పుండలీకరావుకి కొబ్బరికాయ ఇచ్చే ముందే స్వామి తంతిలేని సందేశాన్ని సాయిబాబాకి పంపించారు. పుండలీకరావు దర్శనం చేసుకోగానే సాయిబాబా తమంత తామే అతనితో ఇలా అన్నారు, నా సోదరుడు పంపించిన నా వస్తువు తీసుకురా. దానికి ఖిన్నుడైన పుండలీకరావు శ్రీ బాబా పాదాలు పట్టుకుని, ఏం చెప్పమంటారు, క్షమించమని అడగడం తప్ప నాకు మరో ఉపాయం లేదు, కొబ్బరికాయ నాకు బాగా గుర్తుంది, కానీ నీటి దాహం తీర్చుకోవటానికి కాలువగట్టికి వెళ్ళినప్పుడు దాని విషయం అందరం మర్చిపోయాం, అక్కడ అటుకులు ఫలహారం చేస్తున్నప్పుడు ఆ కొబ్బరికాయ పగలగొట్టి కలిపేశాం, మరో కొబ్బరికాయ తెస్తానిప్పుడు, మీరు కోప్పడకుండా దాన్ని స్వీకరించండి అని కొబ్బరికాయ తేవటానికి పుండలీకరావు లేవబోతే సాయిబాబా అతని చేయి పట్టుకుని ఆపేశారు. పుండలీకరావు ఇంకా ఇలా అన్నాడు, పొరపాటున నా వల్ల మాట ఇవ్వబడి మోసగించటం జరిగింది, కృపతో మీరు నన్ను మీ వాణ్ణి చేసుకోండి, దయాపరులైన మీరు నన్ను క్షమించండి, నేను మీ పట్ల తీరని అపరాధం చేశాను, స్వామిలాంటి గొప్ప సాధువు మాటని అనాదరం చేసి మీకు సమర్పించాల్సిన కొబ్బరికాయని నేనే తినేశాను, ఇది మహాత్ముల మర్యాదను ఉల్లంఘించటం, నేనెంతో అపరాధిని, అంత సిగ్గులేని వాడిని ఎలా అయ్యాను, ఈ పాపాన్ని పోగొట్టుకునేందుకేదైనా ఉపాయం ఉందా. జరిగిన ఈ వృత్తాంతాన్ని విని శ్రీ సాయినాథులు అనురాగ దరహాస చంద్రికలు వెదజల్లుతూ అన్నారు, బాధ్యతను నిర్వహించటం రాకపోతే అసలు ఆ కొబ్బరికాయను ఎలా తీసుకున్నావు, నువ్వు నా వస్తువును నాకు తప్పక ఇస్తావని నా సోదరుడు నీ మాట మీద ఎంతో విశ్వాసం పెట్టాడు, దానికి పరిణామం ఇలా అవటమా? ఇదేనా నీ నిజాయితీ? నా సోదరుడి కోరిక తీరలేదు, ఇదేనా నువ్వు పనిచేసే తీరు? వేరేవి ఎన్నిచ్చినా ఆ కొబ్బరికాయతో అవి సమానం కాలేవు. జరగాల్సిందేదో జరిగింది, దానికోసం ఇప్పుడు దుఃఖించటమెందుకు? స్వామి కొబ్బరికాయను ఇవ్వటం నా ఇచ్ఛతోనే జరిగింది, నా ఇచ్ఛతోనే అది పగిలింది. అది నా వల్లే జరిగింది అని కర్తృత్వాన్ని అకారణంగా నువ్వెందుకు పెట్టుకుంటావు? అహంకార బుద్ధి పెట్టుకుని నేనే అపరాధిని అనుకుంటున్నావు. నిరహంకారాన్ని పెట్టుకో, అప్పుడు ఏ బాధ ఉండదు. అలాంటి ఉపదేశమే శ్రీకృష్ణ భగవానులు అర్జునుడికి గీత 3వ అధ్యాయంలో చేశారు. ప్రకృతేహి క్రియమాణాని గుణైహి కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతి వల్ల పుట్టిన సత్వ రజస్తమో గుణాలతోనే కర్మలు అన్ని రకాలుగా జరుగుతుండగా, అహంకారంతో వివేకశూన్యమైన మనసు గలవారు నేను కర్తను అనుకుంటారు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతిమత్వాన సజ్జితే. అయితే ఓ అర్జున వీర, గుణకర్మ విభాగాల తత్వాన్ని తెలిసిన జ్ఞానులు గుణాల ఇంద్రియాత్మక గుణాల్లో శబ్దాది విషయాల్లో ప్రవర్తిస్తున్నాయని, ఆత్మస్వరూపుడైన తనకు అందులో ఏ సంబంధమూ లేదని తలచి కర్మల్లో సంగం లేకుండా ఉంటారు. జనులు సత్కృత్యాల యొక్క పుణ్యాల యొక్క స్వాభిమానాన్ని ఎందుకు చూపిస్తారు? దుష్కృత్యాలతో దాన్ని ఎందుకు పెట్టుకోరు? ఫలితాన్నివ్వగల సామర్థ్యం రెండింటికీ ఒకేలా ఉంది కనుక నీవు కర్మలన్నిటి యొక్క కర్తృత్వాన్ని తీసేసెయ్యి. నీవు నన్ను కలవాలి అని నా మనసు కనిపించినప్పుడే నీ దోసిల్లో ఆ కొబ్బరికాయ పడింది. ఇది నిజం, నీవు నా బిడ్డవే. నీ నోట్లో పడిన ఆ కొబ్బరికాయను నువ్వు నాకు అర్పించినట్లే, అది నాకు నిశ్చయంగా లభించిందని తెలుసుకో అని బాబా తెలియజేయగానే పుండలీకరావు చిత్తం బాబా మాటలతో శాంతిని పొందింది. మెల్లమెల్లగా అతని దుఃఖం కరిగిపోయింది. కొబ్బరికాయ పోవటమనేది నిమిత్తమైంది. బాబా ఉపదేశంతో నాందేడ్కర్ బృందంలోని భయం నశించిపోయింది. ఆ ప్రకారంగా అహంకారంతో పట్టుబడ్డ వాళ్లందరూ అభిమానం నుంచి ముక్తులై దోషరహితులయ్యారు. ఈ కథ తాత్పర్యం ఇదే. మానవుల వృత్తి నిరహంకారంగా అయ్యే కొద్దీ పారమార్థికం మీద వాళ్ల అధికారం కూడా పెరుగుతూ పోతుంది. వాళ్ళు ఈ సంసారాన్ని సహజంగా దాటిపోతారు. ఇప్పుడు 3వ భక్తుని అపూర్వమైన మధుర కథను వినండి. దాంతో అనుపమానమైన బాబా వైభవంలోని సామర్థ్యంలోని విశిష్టత అపరిమితంగా కనిపిస్తుంది. బాంద్రా తాలూకా బాంద్రా పట్టణం దగ్గరున్న శాంతాక్రూజ్ పట్టణంలో ధురంధర్ అని ఓ హరిభక్తుడుండేవాడు. ఆ సోదరులందరికీ మహాత్ములంటే మహాప్రేమ. వారికి శ్రీరామ ప్రభువంటేను, రామనామమంటేను దృఢమైన అనన్య శ్రద్ధ ఉండేది. వాళ్లకి వేరే అనవసరపు ప్రసంగాలంటే ఇష్టముండేది కాదు. వాళ్ళు జగత్తులో వ్యవహరించే తీరు చాలా సాదాగా సాధారణంగా ఉండేది. వాళ్ల పిల్లాపాపల ప్రవర్తన కూడా అలాగే ఉండేది. వాళ్ల భార్యల ఆచరణ కూడా దోషరహితంగా ఉండేది. అందువల్ల శ్రీ విష్ణు భగవాన్ వాళ్లకి రుణపడి ఉండేవాడు. ఆ సోదరుల్లో బాలరామ్ అనే విఠల భక్తుడు తను చేసే పుణ్యకృత్యాల వల్ల బాగా ప్రాచుర్యం సంపాదించాడు. రాజదర్బారులో అతనికి మంచి పేరుండేది. అతను అందరికీ ఎంతో ప్రీతిపాత్రుడు కూడా. 1878వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖున ఓ సద్భక్తుడి కడుపున పుట్టింది రత్నం. పాఠారే ప్రభుజాతికి చెందిన ఈ భూషణం క్రీస్తు శకము 1878 సంవత్సరంలో ముంబాయిలో ఓ ప్రసిద్ధి చెందిన పరువు మర్యాద ఉన్న కుటుంబంలో జన్మించాడు. పాశ్చాత్య విద్యలో నిష్ణాతుడు, ప్లీడర్ పదవి సంపాదించాడు. తత్వజ్ఞానంలో మంచి పండితుడని అతనికి అన్నిచోట్ల మంచి పేరుండేది. పాండురంగడంటే అతనికి అపారమైన ప్రేమ. ఎంత ప్రేమో నోటితో చెప్పలేం. పరమార్థం అంటే అతనికి పిచ్చి. ఇతని తండ్రికి ఆరాధ్య దైవం శ్రీరాముడు. అయితే కొడుక్కేమో శ్రీ విఠలుడంటే భక్తి. యుక్తివాదాలు ఆకర్షణీయంగా మనోహరంగా చేసేవాడు. శుద్ధంగాను సరళంగాను ఉండే ఆలోచన, మంచి పనులు చేయటంలో కుశాగ్ర బుద్ధి, ఈ గుణాలన్నింటితో అతను ఆదర్శవంతంగా ఉండేవాడు. అతను సామాజిక సేవను ఎంతగానో చేశాడు. స్వయంగా సామాజిక సాహిత్యాన్ని రచించాడు. తాను స్వీకరించిన బాధ్యత నెరవేర్చిన తరువాత అతను పారమార్థికాన్ని సాధించటానికి బయలుదేరాడు. అందులో కూడా ఎంతో ఔన్నత్యాన్ని పొంది భగవద్గీత, జ్ఞానేశ్వరి మొదలైన గ్రంథాలను చదివి అందులో ప్రావీణ్యతను సంపాదించాడు. ఆధ్యాత్మిక విషయాల్లో మంచి పేరు పొందాడు. అలాంటి ఆ సాయి భక్తుడు క్రీస్తు శకము 1925 సంవత్సరంలోనే చిన్న వయసులోనే 47 సంవత్సరంలో కీర్తిశేషుడయ్యాడు. అతని చిన్న చరిత్రను శ్రోతలు వినండి. 1925 సంవత్సరం జూన్ నెల 9వ తారీఖున ఇహలోక యాత్ర ముగించుకుని అతను విఠలుడిలో లీనమైనాడు. క్రీస్తు శకము 1912 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఓ మంచి రోజు చూసి ధురంధర సోదరులకు సాయి దర్బారులో సాయి దర్శనానికి యోగ్య సమయం వచ్చింది. అంతకు 6 నెలల ముందు పెద్ద సోదరుడు బాబుల్జీ వామనరావుని వెంట పెట్టుకుని షిరిడీ వెళ్ళి సాయి దర్శనం చేసుకుని ఆనందంతో తిరిగొచ్చాడు. అతని ఆ మధురమైన అనుభవాన్ని అనుభవించటానికి బాలారాం మొదలైన వాళ్లంతా అప్పుడక్కడికి వెళ్లారు. వీళ్ల రాకకి ముందే, ఈరోజు నా దర్బారుకి ఎంతోమందిక్కడికి వస్తున్నారు అని బాబా అందర్నీ చూస్తూ అన్నారు. ప్రేమ జాలువారే ఈ కబురు ఇతర భక్తుల నుంచి విని, షిరిడీ వస్తున్న విషయం మనం ఎవరికీ చెప్పలేదే, మరి బాబాకి అదెలా తెలిసింది అని ధురంధర సోదరులకి ఆశ్చర్యం కలిగింది. తరువాత బాబాని కళ్ళ ఎదుట చూసి వారు పరుగున పోయి ఆయన పాదాలు కౌగలించుకున్నారు. మెల్లమెల్లగా సంభాషణ నడిచి అందరికీ సుఖ సంతృప్తులు కలిగాయి. అంతేకాదు, ఈ బృందం రాకని చూసి బాబా నోటి నుంచి ఈ మాటలు జాలువారాయి. చూడండి, ఈ దర్బారుకి చెందిన వాళ్ళు వస్తున్నారని నేను చెప్పాకదా, వాళ్ళు వచ్చేశారు. ఇంకా బాబా పలికిన ఒక్కో మాట వినండి. మనం ఒకరినొకరు 60 జన్మల నుంచి ఎరుగుదుము. బాలారాం మొదలైన వినయ సంపన్నులైన సోదర గణం శ్రీవారి చరణాలను చూస్తూ చేతులు జోడించి ఎదురుగా నిలబడ్డారు. శ్రీ సాయి దర్శనం అవగానే బాలారాం మొదలైన వారందరికీ ప్రేమ అనివార్యంగా ఉప్పెనలా ఉప్పొంగి ఉత్సాహం ఉరకలు వేసింది. షిరిడీ ప్రయాణం సార్థకమైనట్లనిపించింది. కళ్ళనిండుగా కన్నీరొచ్చింది. కంఠం రుద్ధమైంది. దేహమంతా గగుర్పొడిచింది. అష్టభావాలు కలిగాయి. బాలారాంకి కలిగిన అవస్థ చూసి సాయినాథునికెంతో ఆనందం కలిగింది. వాళ్ళందరికీ ప్రబోధాత్మకమైన ఈ మాటలు చెప్పసాగారు. పెరిగే శుక్లపక్ష చంద్రుడి కళల అదేవిధంగా నన్ను భజిస్తూ ఎవరి భక్తి రోజురోజుకీ పెరుగుతుంటుందో, తమ మనోధర్మాల ప్రేమ, ద్వేషం, కామక్రోధాలు, మత్సరం మొదలైన మనోభావాలను నాకు అమ్మే భక్తులు నాకధీనం చేస్తారో ధన్యులు. మనసులో దృఢ విశ్వాసం పెట్టుకుని గురుసేవకు ఉద్యుక్తులైన వారికి ఈశ్వరుడు రుణపడి ఉంటారు. వారివైపు ఎవరూ వక్రదృష్టితో చూడలేరు. అరక్షణం కూడా వ్యర్థం కానీయకుండా హరి గురు భజనలపై నిరంతరం ప్రీతి ఉండేవారికాయన అపరిమిత సుఖాన్నిస్తారు, సంసారాన్నించి తరింపచేస్తారు. బాబా పలికిన ఆ మాటలు విని అందరి కళ్ళు వర్షించే ఆనందాశ్రువుల జలపాతాలే అయ్యాయి. చిత్తం ప్రశాంతంగా అయ్యింది. అంతఃకరణ కరిగిపోయింది. తరువాత వందనం చేసి వాళ్లంతా మమతానురాగ సౌరభాలను వెదజల్లే సాయిబాబా పలుకుల సుమదళాల మాలలను తమ గళాల్లో వేసుకున్నారు. భక్తి పెళ్ళుబుకి వారి ఆనందం అంబరాన్ని చుంబించింది. సరే, తరువాత వాళ్లు వాడాకొచ్చారు. భోజనం తరువాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. మధ్యాహ్నం 4-4:30 గంటలకు మళ్లీ ద్వారకామాయికి వెళ్లి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశారు. బాలారాం ఎంతో నమ్రతతో బాబా పాదాలు సుతారంగా నొక్కసాగాడు. బాబా చిలిమ్ని ముందు పెట్టి దాన్ని పీల్చమని బాలారాంకి సైగ చేశారు. బాలారాంకి అది అలవాటు లేకపోయినా ప్రసాదంగా భావించి గొప్ప ప్రయత్నంతో పీల్చి ఆ చిలిమ్ను బాబా చేతికి తిరిగి ఇచ్చేశాడు. సద్భావం ముప్పిరిగొనగా నమస్కారం చేశాడు. చూడండి, నిజంగా ఆ రోజు బాలారాం అదృష్టం పండింది. ఆ రోజు నుంచి అతను తన ఉబ్బస వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈ ఆస్తమా అతనికి 1-2 రోజులది కాదు, పూర్తిగా 6 సంవత్సరాల నుంచి ఉంది. ఆ చిలుం ప్రభావం చెవిలో మంత్రాన్నూదినట్లు పడింది. చిలిమ్ని ఒక్కసారి పీల్చి దాని నమస్కారపూర్వకంగా తిరిగి ఇచ్చేశాడు. ఆ క్షణం నుంచి ఆస్తమా అస్తమించింది. ఇక ఎప్పుడూ మళ్లీ రాలేదు. అయితే మధ్యలో మాత్రం ఓసారి బాలారాంకి దగ్గొచ్చింది. అది చూసి అందరికీ ఆశ్చర్యం కలిగింది. దగ్గుకి కారణమేమిటో ఎవరికీ తెలియలేదు. తరువాత విచారిస్తే అదే రోజు బాబా తమ దేహాన్ని విసర్జించారని అందరికీ తెలిసింది. ఆ విషయాన్ని తమ భక్తులకు అలా సూచించారా అనిపించింది. బాలారాంకి దగ్గు పట్టుకున్న రోజునే బాబా తమ దేహాన్ని వదిలేశారు. ఆ విషయాన్నే ఆయన వారికి అలా సూచించారు. అప్పట్నుంచి చనిపోయే వరకు ఎప్పుడూ అతనికి దగ్గన్న మాట రాలేదు. అలాంటి ఆ చిలిం అనుభవాన్ని ఎవరైనా ఎప్పటికైనా మర్చిపోతారా? సరే, ఆ రోజు గురువారం. అది షిరిడి. అప్పుడు చావడి ఉత్సవం మొదలైంది. ధురంధర బృందానికి ఆ రోజు నిజంగా దానివల్ల కలిగిన ఆనందం స్మృతిపథంలో పదిలపరుచుకోదగినంతగా జరిగింది. ఆ రోజు రాత్రి 8 నుంచి 9 వరకు ప్రాంగణంలో బాబా ఎదుట మృదంగము, తాళాలతో ఎంతో వైభవంగా భజన జరిగింది. భక్తజనులు ఓవైపు అభంగాలు పాడుతుంటే మరోపక్క పల్లకీని అలంకరిస్తున్నారు. పల్లకీ తయారు కాగానే బాబా చావడికి వెళ్లేందుకు బయల్దేరారు. గడిచిన 37వ అధ్యాయంలో ఈ చావడి ఉత్సవంలోని అపూర్వత వివరంగా వర్ణించబడింది కదా, దాన్నిక్కడ మళ్లీ కొద్దిగా వర్ణిస్తాను. బాబా ఓ రాత్రి మసీదులో, మరో రాత్రి చావడిలో గడిపేవారు. ఈ నియమాన్ని బాబా తమ దేహత్యాగ పర్యంతము అఖండంగా కొనసాగించారు. చావడి వైభవాన్ని చూడాలని ప్రేమిక భక్తుడు బాలారాంకు భలే ఉత్సాహం కలిగింది. దానికోసం ధురంధర బృందం చావడి ఉత్సవం సమయానికి అక్కడికొచ్చేశారు. షిరిడీక్షేత్రంలోని స్త్రీ పురుషులు బాబాను వెంటపెట్టుకుని ఉత్సాహంగా జయకారాలు చేస్తూ చావడి వైపు బయలుదేరారు. దేహంపై అందం కోసం జరీవస్త్రము, అందమైన నగలు వేయబడిన శ్యామసుందరనే పేరుగల బాబాకి చెందిన గుర్రం ముందువైపు థైథైమని నర్తిస్తోంది. బూరలు, సన్నాయిలు మ్రోగుతుండగా అలంకరించబడ్డ శ్యామకర్ణ గుర్రంతో సహా పల్లకీ వెంట భక్తులతో పరివేష్టించబడి తలపై ఛత్రాన్ని ధరించిన శ్రీ సాయి ప్రదర్శనలో నడిచారు. భక్తజనులు చేతిలో ధ్వజాలను, పతాకాలను పట్టుకుని శ్రీవారి తలపై ఛత్రాన్ని పట్టుకుని నెమలి ఈకల వీవనలను వీస్తూ 4 వైపులా కాగడాలను పట్టుకున్నారు. మృదు మధుర మంజుల శబ్దాన్ని పలికించే మృదంగాలను, తాళాలు, తప్పెట్లు మొదలైన మధుర స్వర వాయిద్యాలను తీసుకుని భక్త బృందం భజన చేస్తూ బాబాకి 2 వైపులా నడిచింది. సరే, ఈ రమ్యమైన ఉత్సవం చావడి ఎదుటకు రాగానే బాబా ఆగి ఉత్తరం వైపు ముఖాన్ని తిప్పి విధిపూర్వకంగా చేతులు ఊపారు. కుడివైపున బాబా భగత్, మహిళాపతిని బాబా భగత్ అని పిలిచేవారు. తన చేత్తో బాబా కొంగు, భుజం మీద వేలాడే వస్త్రపు కొన పట్టుకున్నాడు. ఎడమవైపు తాత్యాపాటిల్ లాంతరు పట్టుకుని నడిచాడు. అసలే బాబా ముఖం బంగారు వన్నెగల ధవళ ఛాయతో ఉంది. అందులోనూ దీపప్రకాశంతో ఆయన రాగి కలిపిన సువర్ణమయ కాంతుల దీపికలను వెదజల్లుతూ సూర్యోదయానికి ముందు కనిపించే అరుణ కాంతులీనుతూ శోభించారు. ఆ సమయంలో అయ్యే ఆ పవిత్ర దర్శనం ధన్యం. ఉత్తర దిశ వైపు చిత్తాన్ని ఏకాగ్రం చేసి కుడి చేతిని కొద్దిగా పైకెత్తి ఆయన ఎవర్నో పిలుస్తున్నట్లు అనిపించింది. అక్కడ్నుంచి తరువాత చావడి వైపుకు వెళ్లి భక్తులు బాబాని సగౌరవంగా కూచోపెట్టి ఆయన దేహానికి చందనం అద్ది దివ్య వస్త్రాలంకారాలను ధరింపచేశారు. ఒక్కోసారి కలికితురాయిని, తలపాగా మీద పెట్టే ఒక రత్న ఖచ్చిత భూషణం, ఒక్కోసారి అందమైన కిరీటాన్ని, ఒక్కోసారి ముదురు రంగులో ఉన్న జరీ అంచు తలపాగాను తలపై పెట్టి ఆకర్షణీయమైన జరీ దుస్తులు తొడిగారు. మెళ్ళో ప్రేమతో రత్నాల, ముత్యాల, పచ్చల మాలలను వేశారు. ఒకరు బాబా నుదుటి మీద అందమైన కస్తూరి బొట్టు పెట్టారు. ఒకరు కాళ్ళు కడిగి అర్ఘ్యపాద్యాది పూజ చేశారు. ఒకరు కుంకుమ పువ్వు కలిపిన లేపనం పూసి ఆయన నోటికి తాంబూలం అందించారు. తరువాత 5 దీపాల పంచహారతిని, కర్పూర నీరాజనాన్నిచ్చి బాబాకి హారతిచ్చారు. అప్పుడు కనిపించిన శోభతో పోల్చటానికి సమానమైనది లేదు. పండరిపురంలోని పాండురంగడి మూర్తి ఏ దివ్య తేజస్సుతో శోభిస్తుందో అదే తేజస్సుతో సాయి ముఖం శోభిస్తుండటం చూసి దురంధరులు ఆశ్చర్యపోయారు. ఆకాశంలో మెరిసిన మెరుపు వైపు పృథ్వీలోని వారెవరూ ఎలా చూడలేరో అలాగే సాయిముఖం వెదజల్లే కాంతుల మణిదీపాలతో వారందరి కళ్ళకి మిరుమిట్లు గొలిపింది. తెల్లవారుజామున కాకడహారతికి ధురంధర బృందం వెళ్ళింది. అప్పుడు కూడా బాబా ముఖం పైన అదే రకమైన తేజస్సును చూశారు వారు. అప్పటినుంచి బాలారాంకి సాయి చరణాల్లో ఎంత నిష్ట పెరిగిందంటే చనిపోయేదాకా అది కొంచెం కూడా చలించలేదు. హేమాడ్ పంత్ సాయి చరణాలకు శరణు వచ్చాడు. రాబోయే అధ్యాయంతో గ్రంథం పూర్తవుతుంది. సింహావలోకనమై సింహం పదే పదే వెనక్కి తిరిగి చూసే అలవాటు వర్ణించబడ్డ కథల గురించి మళ్లీ పరిశీలించబడుతుంది. నా వైపు ఇప్పుడు చివరిసారిగా శ్రద్ధ పెట్టండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని భక్తత్రయ వృత్త కథనమనే పేరుగల 51వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.